ప్రియులారా, కొంతకాలం క్రితం అంటే మే రిట్రీట్లో జో గారితో ఇలాగ 25 సంవత్సరాలు పూర్తయిందండి, ఏబిఎల్ గారు చనిపోయి మీటింగ్ పెట్టుకుంటాం అన్నప్పుడు ఆయన చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఏంటంటే అప్పుడే 25 సంవత్సరాలు అయిపోయిందా అని. దానికి గల కారణం ఏంటంటే ఆ సేవకుని యొక్క చేసిన కార్యములు, ఆయన జీవితంలో ఉన్న విశేషాలు మనల్ని మన కళ్ళ ముందుగా ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉండటం, ఆయన జీవితం అనేక మందిని ప్రభావితం చేయటం, దాన్ని బట్టి ఆయన నిన్నటి వరకు మొన్నటి వరకు మన మధ్య ఉన్నారా అన్నట్టుగా ఉంది. కీర్తనలు 116:9 దావీదు ఏం చెప్తాడంటే, నీతిమంతుల మరణము ఆయన దృష్టిలో ఘనమైనది. ప్రీషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్ ఈజ్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. వాళ్ళ జీవితం ఎంత ఘనమైనదో వాళ్ళ యొక్క మరణము కూడా ఆయన దృష్టిలో అంతే ఘనమైనది. లూకా 9:00 యేసుప్రభు దగ్గరికి 2 వ్యక్తులు వస్తారు. వచ్చి నేను నిన్ను వెంబడించాలంటే నన్ను వెంబడించమని యేసుప్రభు చెప్పినప్పుడు, నేను మొట్టమొదటి వెళ్ళి నా తల్లిదండ్రులను పాతి పెట్టుకుని వస్తానని ఒక ఆయన చెప్తే, ఇంకొక ఆయన నేను ఇంటికి వెళ్ళి సెలవు తీసుకుని వస్తానన్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, నాగటి మీద చేయి వేసి వెనుక తొట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాదు. అయితే మనం ఏబిఎల్ గారి జీవితంలో మొట్టమొదటి నుండి చివరి వరకు ప్రతి జీవిత విశేషాన్ని మనం క్షుణ్ణంగా చూస్తే, ఆయన నాగటి మీద చేయి వేసి వెనుకకు చూసిన వ్యక్తి కాదు. ఆయనని దేవుడు పిలిచినప్పుడు వెంటనే అప్పుడే వారి ఇంటిలో ప్రథముడు మొట్టమొదటగా చదువు కంప్లీట్ చేసి ఉద్యోగాన్ని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అనుకుంటా దాంట్లో ఓవర్సియర్గా పనిచేస్తున్నారు. అప్పుడు దేవుడు ఆయనను పిలిచినప్పుడు, నేను మొన్నే జాయిన్ అయినా, నేను పెద్ద కుమారుడిని, అనేక మంది నా మీద ఆధారపడి ఉన్నారు అనేది ఏది ఆయన కనపడలేదు. వెంటనే రిజైన్ చేస్తారంటే దేవుని సేవకులైన డానియల్ గారు ప్రార్థన చేసి నేను చెప్పే వరకు నువ్వేమి చేయొద్దని చెప్తే, అప్పుడు ఆయన 1 సంవత్సరం అనుకుంటా ఓవర్సియర్ కింద పనిచేశారు. నాగటి మీద చేయి వేసి వెనుకకు చూసిన జీవితము కాదు ఏబిఎల్ గారి జీవితం. అలాగే అనేక సందర్భంలో సరే సేవలోకి వచ్చిన తర్వాత అన్నీ సవ్యంగా ఉన్నాయా, అన్నీ అరేంజ్డ్ థింగ్సా అంటే ప్రతిదీ కష్టమే. దినదినము విశ్వాసాన్ని ప్రయోగించవలసిన పరిస్థితి ఉండింది. కొత్తగా జో గారు ఒక పుస్తకం రాశారు, డానియల్ గారి జీవిత చరిత్ర. అందులో ఒక అంశాన్ని ఏబిఎల్ గారి గురించి అక్కడ ఆయన మెన్షన్ చేశారు. ఒక క్రిస్మస్కి, క్రిస్మస్ రోజు అంటే పండగ దినం, ఆ దినం కూడా ఆయనకు పస్తు ఉండవలసిన పరిస్థితి ఉంది. ఆ పస్తులో ఆయన నేర్చుకున్నది ఏంటంటే విశ్వాసం. ఆయన అనుకోలేదు, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే చాలా మంచిగా నా జీవితం ఉండేది అని. ఆయన అన్నాడు, నాగటి మీద చేయి వేసి వెనుకకు చూసిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన గురి ఎప్పుడు ఒకటిగా ఉండేది, అది లుకింగ్ అన్ టు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం నాకు కర్తయ్యు, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు మాత్రం ఆయన చూచు. ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాల వైపు కాకుండా, ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమల వైపు కాకుండా, ఆయన విశ్వాసములో అంచెలంచెలుగా ముందుకు వెళ్ళి ఆయన కొరకు మరణించిన క్రీస్తు నామానికి ఎంతో ఘనతను ఆయన తన జీవితం ద్వారా తెచ్చారు. అది చాలామందికి ఆయన జీవిత విశేషాలు చాలా తెలియకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కృతవారు వచ్చారు. ఇప్పుడు ఆయన దానియేలు జీవజల ప్రవాహములు అనే పుస్తకంలో మచిలీపట్నం సేవలో ఏబిఎల్ గారు చేసిన పరిచయం గురించి సంక్షిప్తంగా వ్రాయబడి ఉన్నది. దీన్ని భాస్కర్ రావు గారు చదవాలని కోరుతున్నాను.
దానియేలు గారు కళాశాల విద్యార్థిగా 2 సంవత్సరములు ప్రతి దినము ఒంటరి ప్రార్థనలో గడిపిన సమయము వ్యర్థము కాలేదు. ఈ ప్రాంతమున సువార్త వ్యాపించెను. సహోదరుడు ఏబెల్ మార్మన్స్ పొంది PWDలో పనిచేయుచుండెను. ప్రభువు ఆయన్ను సువార్త సేవకై పిలిచెను. అట్లే విధేయుడై ఆయన సేవలో ప్రవేశించెను. విశ్వాస పరీక్షల ద్వారా వెళ్ళుచు ఆయన భార్య ఇక్కడ సేవను కట్టిరి. బందర్లో సెయింట్ ఆండ్రూస్ చర్చ్ అనేది CSI వారి యొక్క పెద్ద ఆలయము. ఇక్కడ ఉజ్జీవ సభలకు దానియేలు గారిని ఆహ్వానించిరి. ప్రభువు తన ఆత్మను పంపి ప్రజలను సిలువ యొద్దకు నడుపుచుండగా వారి ఏడ్పు చూచుటకు ఇక్కడ చాలా వింతగా కనబడెను. కొందరు చాలా అభ్యంతరపడిరి, ఉజ్జీవమును చల్లార్చి వేసిరి. సహోదరుడు ఏబెల్ మాత్రము ఒక చిన్న సేవను తన శక్తి కొలది కట్టెను.
ఇప్పుడు యేసురత్న గారిని, ఏబెల్ గారి గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నా.
ప్రేమైనటువంటి సంఘస్థులకు దేవరేగర జ్ఞాపకార్థ కూటంలో ఆయన గురించి చెప్పటానికి నేనే మాత్రం తగిన వాడు కాదు. ఆ దైవజనులు నాకు ఆత్మీయ జీవితం ఇచ్చినారు. నేను 1971 ఈ లోకరీతికి చదువుకుంటానికి వచ్చాను. అయితే దేవుడు నాకున్నటువంటి కష్టాన్ని బట్టి వారిని ఒక దినాన్ని కలుసుకున్నప్పుడు నా బలహీనత విషయమైన ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనా పత్యంగా దేవుడు నన్ను నా శరీర బలహీనత, తర్వాత ఆత్మీయ స్వస్థత వారి ద్వారా నాకు దొరికింది. అక్కడి నుంచి ప్రభువు నా మనోనేతలు తెరిచారు. వారితో ఇక్కడే ఉండటం చదువుకునే దినాల్లో వారిని నేను చూసింది ఏంటంటే వారిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఏబులం గారు ఏబులే గారు ఉన్నటువంటి ప్రేమ, యేసు ప్రభు ప్రేమను నేను చూసినప్పుడు నా సొంత తల్లి తండ్రి ప్రేమ కన్నా మించిన ప్రేమ వాళ్ళు నేను చూసిన అక్కడి నుంచి నాకు ఏబులే గారంటే అమ్మగారంటే ప్రియం అయిపోయినా. తర్వాత ఇక్కడ చదువుకోవడం జరిగింది. వారి ద్వారా నాకు ఒక చిన్న ఉద్యోగం కూడా ఇచ్చిన తర్వాత నాకు వివాహం కూడా వారు చేశారు. వారి ఆత్మీయ జీవితంలో ప్రియులరా నాకు అంత అనుభవం లేదు. అభిమానం ఉంది, ప్రేమ ఉంది, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆత్మ మెట్టు నేను గుర్తిరగలేకపోయాను. అయితే ప్రేమ నాలో అది ఉండిపోయింది. వారు సిక్ అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి మెడ్రాస్ తీసుకెళ్ళారు. అప్పుడు పరిచర్య చేయటానికి రమ్మన్నారు. వెళ్ళినప్పుడు ప్రియులారా వారు ఎంతో కష్టంలో ఉన్నారు. చివరి గడియలు ప్రభువు వారిని సిద్ధపరుస్తాయి మనకు తెలియదు, కానీ ఆయన యేసు ప్రభు వారు వచ్చి వారి సెయింట్స్ వచ్చి ఏబులే గారిని కలుస్తాం, నేను తీసుకెళ్తున్నాను, నీ కొరకు సింహాసన సిద్ధపరచను అని మాటలు చెప్తున్నప్పుడు ప్రియులారా ఆఖరిగా వారు అయిపోయింది. డాక్టర్ శివసేనంత అయిపోయింది. క్రిస్మస్ రోజున వారు హగలే 10 గంటలకి పరలోకం వెళ్ళిపోయినారు. బాడీ ఇక్కడ ఉంది కానీ ఆయన ఆత్మ పరలోకం వెళ్ళిపోయింది. అది ఎవరికి అర్థమవుతలే. డాక్టర్స్ వచ్చారు, వాళ్ళు కంగారు పడుతున్నారు. ఆయన ఇది అన్నాడు, డాక్టర్ డోంట్ టచ్ మీ, ఐ అటెండ్ ద అవెన్ కాన్ఫరెన్స్, ప్లీజ్ డోంట్ టచ్ మీ అన్నారు. వాళ్ళకి అర్థమవుతలే. అప్పుడు అర్థమైపోయింది మాకు. ఆయన పెద్ద కుమారుడు అన్నారు, నాన్న ఏంటి, నేను పరలోకములో క్రిస్మస్ దినాన హెవెన్ కాన్ఫరెన్స్ అక్కడ క్రిస్మస్ చేసుకొచ్చేసారు. అవన్నీ మాకు అర్థమైన తర్వాత ఒక్కొక్కటి పిల్లరా ఆఖరిగా ఆయన ఎవరు లేరు పిల్లలు, మా బావగారు నేనున్నాను. అప్పుడు ఆయన పరలోక బోర్డులో పేరు చదువుతున్నారు. అప్పుడు కొంటవాటి పేరు జాషువా డానియేల్ ఎంఏ ఇంటర్నేషనల్ ప్రీచర్ అంటున్నారు. అప్పుడే మన సహవాసం ఇంటర్నేషనల్ సంస్థగా మారింది. ఆయన ఆయన మొట్టమొదటి పేరు చదివారు, నాకేమర్థం అలా. తర్వాత సాల్మన్ అయ్య గారి పేరు, దాదా జీపీ సాల్మన్ ఎవెంజలిస్ట్ ఆఫ్ ఇండియా అంటాను. అప్పటికే నాకు అర్థం అలా. నేను అటక చూస్తున్నా బ్రదర్ బి దేవ సహాయం ఎవెంజలిస్ట్ ఆఫ్ ఇండియా. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఒక మరలో ఒక బోర్డులు ఈ పేర్లను కావాలి. అయ్యగారు అలాగా చాలామంది పేరు చదువుతున్నారు. ఆఖరికి ఆ పెద్ద అబ్బాయి పేరు చదువుతున్నారు. ఆయన అప్పుడు స్టాప్ చేసి ఒక మాట అన్నారు, పిలవండి ఉద్యోగాలు టైం అయిపోతుంది పిలవండి. ఆయన అప్పుడు అమెరికాలో ఉన్నారు, పిలవండి. ఆ వాయిస్సు పిల్లలాగా ఆగిపోయింది. అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అయ్యగారు అప్పుడు జాన్ గారు చెప్పినారు వారి జీవితాంతం వరకు కూడా ఆఖరి గడియల్లో కూడా అలాగా దేవుని దేవునిగా ఇచ్చారు, కొరకు ఆశ కలిగి ఆసక్తి కలిగి ఆయన నాగట మీద చీవి శనగతోటి చూడబోకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా. ఆ ఇన్సిడెంట్ నేను చూసిన తర్వాత నాకు ఈ భూ సంబంధమైన వాటి మీద కానీ ఈ శరీర సంబంధం వాటి మీద కానీ మనసు పోయింది. అయితే కొద్ది రోజులు ఒక మనసు నన్ను వెంటాడింది, అనగారు చనిపోయింది ఏంటి. కానీ తర్వాత అక్కగారు నాకు మీ జీవితాన్ని కొన్ని ఒడిదుడుకులు పొరపాట్లు నేను పడిపోతాం జారిపోతాం విషయాలు అక్కగారు నన్ను ఎంత బలపరిచి ఆ దేవుని సేవకులు సేవకురాలు నన్ను ఒక ఆత్మీయ జీవితాన్ని ప్రభువులో ఉండటానికి నేను నా కుటుంబం. తర్వాత అయ్యగారు జీవించినప్పుడు ఒక మాట అన్నారు, ప్రభువే నేను ఇక్కడ తీసుకొచ్చాడు అయ్యా అని అన్నాను. ఈ మందిరం కట్టేటప్పుడు నేను కార్పెంటరీలో సూపర్వైజర్గా చేశాను. వారు ప్రార్థన చేసి ఆ మాట అన్నారు, పిల్లరా మరి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అయ్యగారి గురించి ఆయన నన్ను ఎంతగానో ప్రేమించారు. నేను పేదవాడినని మరి తండ్రి లేదని ఆయన శరీరరీతిగా కూడా నా యోగక్షేమాలు గమనిస్తూ ఉండేవారు. ఈ విధంగా ప్రియులరా మరి అమ్మగారు కూడా ఆయన ఎంతో బాబు అని పిలిచేవారు. వారు కూడా అన్ని విన్నే విషయాలు దిద్ది ఈ విధంగా ప్రభువులో ఉండటానికి ప్రభు పరిచర్య చేయటానికి వారు చేసిన ప్రార్థన వారునకు వేసిన ప్రమాదం. ప్రియులరా మరి నాకు ఇచ్చిన టైం అయిపోయింది, మరి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి నా వందనం చెల్లించు ముగిస్తాను.
అవనిగడ్డ యేసుదాస్ గారు మాట్లాడిన తర్వాత డేవిడ్ రాజ్ గన్నవరం డేవిడ్ రాజ్ గారు మాట్లాడారు.
దేవుని సేవ గురించి చెప్పటకు తగిన వాడు కాదు నేను, ఎందుకంటే నేను చాలా ముందు మారు మనసు పొందిన వాడిని కానీ నేను చాలా దుఃఖ పెట్టుకోవాలి. కానీ ఒక మాట చెప్పు చదువుతాను చూడండి, ఆది కాండము 42 13 ఒక మాట ఉంది, అందుకు వారు నీ దాసులమైన మేము 12 సహోదరులము కనాను దేశంలో ఉన్న ఒక్క మనుషుని కుమారుడు, కనాను దేశంలో ఉన్న ఒక్క మనుషుని కుమారుడు. వేరే దినాల్లో పెద్దవాడు రతారెడ్డి గారు, సుందరరావు గారు, గయాఫ్రాయం గారు, డేవిడ్ గారు ఉండేవారు. నిన్నలలో ఈ చదువుతున్నప్పుడు దేవుడు సేవకుల దగ్గరికి వచ్చి వాక్యం విన్నప్పుడు నేను మారు మనసు పొందాను. ఆయన చెప్పిన మాటలు, ఆయన నడిపించిన ప్రేమ, ఒకరు మొట్టమొదటి దినమనే నన్ను అక్కల తోటికేసి ఆయన తీసుకెళ్ళి నన్ను వాక్యాలు చూపించేలా ఒప్పుకొని అపరాధం చేసేయని పాట పాడుకుంటూ దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకోమని చెప్పారు. అలాగా దేవుని దేవల్ల మారు మనసు పొందాన్ని సరి చేసుకున్నాను కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ ఈ విషయాలు మిమ్మల్ని బలహీనపరచు కానీ నేను వెనక జారిన వాడిని. పెళ్లి విషయం వచ్చేసరికి దేవుని చిత్తము చేయకుండా దేవుని సేవకుని మాట వినకుండా పాడైపోయాను. ఆ దినాల్లో ప్రభాకరరావు అన్న చాలా ప్రార్థనతో దేవుని సేవకులతో ఉండి నా కొరకు ఆయన కూడా ఎంతో ప్రయాసపడి తీసుకొచ్చారు. కానీ అలాగా పాడైపోయినప్పుడు జోగార సభలు కోటాలు పెట్టే టైం కూడా ప్రభాకరరావుని తీసుకెళ్లి ఒప్పింపచేశారు. కానీ మూర్ఖుడై అందరినీ దుఃఖ మూవని చెప్పారు. కానీ పైకి చాలా పెద్ద కనపడేవాడు కానీ ఆంతరేవుడు వ్యతిరేక ఉండేవాడు. అలాంటి సమయంలో కూడా దేవుడి సేవకుడు దుఃఖ పెట్టాను. కానీ ఆయన ఆ దినాల్లో నేను చిన్నగా ఉండేవాడిని. పిల్లలు ముగ్గురు కూడా చిన్నవాడు, బుజ్జిమ్మ చట్టి చిన్ని కూడా చాలా చిన్న పిల్లలు. చిన్న అయితే పాకుతూ ఉండేవాడు. అది వరకు అక్కడ అక్కడ ఇల్లుండేది మొట్టమొదటి ఇక్కడ కట్టక ముందు. గేటు దగ్గర కూడా నడుతుంటే చాలా ప్రేమతో ఎత్తుకునేవాడు కాబట్టి చిన్న ఏడుస్తూ బేడుకుంటూ వచ్చేవాడు. అలాంటి ప్రేమతో ఆ బిడ్డలు మేము చూసాము. తర్వాత నన్ను కూడా అక్కగారు ఎంతో అన్నగారు ప్రేమతో ఆదరించేవాడు. కానీ నేను ఆ ప్రేమను పొందుకోకుండా అదే వెడలిపోయాను. కనీసం అప్పుడు ఆ దినాల్లో అన్నగారు మమ్మల్ని రిట్రీట్కి తన ఛార్జీలు పెట్టుకుని తీసుకెళ్తా ఉండేవాడు. జేబులో డబ్బులు ఉండే బాబా వాడు ఇంటికి వెళ్ళేప్పుడు ఆ ప్రేమను ఎలా చెప్పాలి, అన్నం పెట్టడం కానీ అన్నిటి విషయాల్లో కూడా చాలా ప్రేమతో చూసేవారు. ఆత్మీయంగాను శారీరకంగాను మమ్మల్ని ఎంతో పెంచారు. వెనుక జారిపోయిన తర్వాత కనీసం దగ్గర దగ్గరకు 12 సంవత్సరాలు నా జీవితం పైనేమో మూర్ఖుడై జీవించినప్పుడు ఆ దినాల్లో దేవుని సేవకుడు ఏబెలి గారు అగ్గారు ప్రభాకర్ వద్ద కలిసి ప్రార్థన చేసేవాడు. ఇలా అలాంటి మూర్ఖుడు అంత ఊగులు వచ్చి ఊగులోకి వెళ్ళిపోయిన వాడు లిగుచుడు చాలా కష్టం అని ఇప్పుడు అనుకుంటున్నాను. మరి ఎలాంటి ప్రార్థనలు చేసేవారు కానీ నన్ను లేపుటకు వాళ్ళు ముగ్గురు కలిసి ప్రయాసపడ్డారు. ప్రయాసపడ్డే కాకుండా నా కొరకు మరి నన్ను కనిపెట్టాలని చూశారు. నేను హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు సిగరెట్ తాగుతూ ఉండగా ఒక బస్సులో ఉండి ఏసుదాస్ అని పిలిచారు. ఎప్పుడో 8 సంవత్సరాలు అయిపోయింది కదా. చూసినప్పుడు దేవుని సేవకుడు 107 బస్సులు ఉన్నారు. ఒక్కొక్క దండాలు పెట్టుకుంటూ సిగరెట్ పారేసి అలాగ వెళ్ళాను ఎలా అంటే ఎంత ప్రేమతో మాట్లాడారంటే ఏసుదాస్ ప్రభు నేను క్షమిస్తాను. ఎందుకంటే నేను చాలా లోతుగా పశ్చాత్తాపడి మా దినాల్లో ప్రార్థనకి వెళితే ఒక్కోసారి ఆ నెక్కలతో ఆ ప్రాంతంలో ఆ తోటల్లో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి చేసుకునే ఎప్పుడుగో వచ్చేవాడు. అందుకని పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడా ఎవరికి బాధపడుతూ ఉండేవాళ్ళు అంటే అన్నగారు. అయితే పేరా ఆ దినం ప్రభు ప్రేమిస్తున్నాడు, ప్రభు దగ్గర నేను క్షమిస్తాడని చెప్పి ప్రేమతో చెప్పాను. కానీ మళ్ళా కొన్ని సంవత్సరాలు కానీ ప్రభాకర్ వల్ల వాళ్ళ ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు అగ్గారు అన్నగారు ప్రార్థన చేసినప్పుడు అన్నగారు నామా అతను రాడు, చాలా లోతుకి వెళ్ళిపోయాడు, పాపం నుంచి చాలా లోతుకి వెళ్ళిపోయాడు కాబట్టి అతను రావడం కష్టం. కానీ అగ్గారు చెప్పారంట, నాకు వాగ్దానం ఇచ్చాయండి, నా తర్వాత చెప్పాను అక్క చేస్తారు తప్పకుండా తెలియదు. ఆ ప్రయాసాలు అన్న ప్రేమతో ప్రభాకర్ వల్ల అప్పుడు అన్నగారు మాట్లాడలేదు కానీ నేను గుడివాడ ట్రాన్స్ఫర్ వచ్చి ప్రేమతో నా కొరకు అది పోలేవి తిరిగి మళ్ళా వెళ్ళి నేను లేకపోతే నా ఇంటికి వెళ్ళి నా భార్యతో అన్ని విషయాలు ఎలా మారు పడుచుకుంది అది మంచి ప్రార్థన చేసేవాడు అమ్మా. ఆయన కూడా కొన్ని చెప్పి అలాగ సూర్య గారి దగ్గరికి వెళ్ళదండి ప్రేమతో. ఆయన అమ్మా మీ ప్రార్థన చాలా మంచివాడు తమ్ముడని ఎన్నో చెప్పినప్పుడు నా విషయం అలా మంచివాడే నాకు తెలియదు కాబట్టి మీరు అప్పుడు చెప్పినప్పుడు ఆమె సూర్య గారి దగ్గరికి వెళ్ళి మారు పడుచుకుంది. ప్రభాకర్ చెప్పినట్టుగా అలా కోటానికి వచ్చి దేవుని మళ్ళా దేవుని సేవకు కలిసి నేను వచ్చేవాడిని కాదు వచ్చి ఆ మాయ గారితోనూ సామరయ్య గారితో మారు ప్రార్థన చేసుకున్నప్పుడు పిల్లరా అప్పుడు నాకు తెలియకుండానే ఒక రోజు 3 ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు తిరిగి ప్రభు నన్ను ఒక్క రాత్రిలో పట్టుకున్నాడు. తర్వాత దేవుని సేవకు అన్ని ఒప్పుకొని రాశారు, అయ్యా నువ్వు దొక్క పెట్టాయని రాశారు. రాసినప్పుడు నన్ను ప్రేమించి నా ఇంటికి వచ్చి ఇలా పోరి కొన్ని కొన్ని విషయాలు చెప్తూ చూపిస్తాను. ఎంత ప్రేమతో ఉండేవాడిని ఇంటికి వచ్చి నా ఇల్లు పూరిల్లు అయితే సరుకు మూడుతో పెట్టారు. అన్నగారు కొడుకు కట్టారు, అది చక్క సరుకు మూడు చక్కగా ఉండేది కానీ చక్క కిటికీలు పెద్దకున్నాయి అన్నగారు ఆయన ఇంజనీర్ కాబట్టి. నేను చిన్న రౌండ్ లాగా చిన్నది పెట్టి కిటికీ పెడితే ఏంటయ్యింది చిన్న కిటికీ పెట్టలేవా అంత ప్రేమగా చూసి మళ్ళీ ఇంకో హెచ్చరిక ఇచ్చారు. మా తమ్ముడు ఉండేవాడు, మా కజిన్ తమ్ముడు, ఎందుకు అబ్బాయి కొన్నాను అప్పుడు అతను ప్రేమలు చేస్తున్నాడు. హెచ్చరిక ఇచ్చేవాడు ప్రేమతో చెప్పి నువ్వు భరిస్తే అతని గురించి ఒక రూమ్ చూసి అతను పెట్టు నీ భార్య పాడు చూ ఇక్కడ ఆ బాగుంటాకి లేదు కాదన్న తల్లిదండ్రులు నేను చెప్పింది అలాగే హెచ్చరిక ఇచ్చాను. అయితే పేరు అప్పుడు లేచిన తర్వాత అందుకంత ఏమో పాడైపోయినప్పుడు కూడా దేవుని సేవకుల జోగాతో హెచ్చరిక చేయించారు. మళ్ళా లేచిన తర్వాత ఆయన ప్రేమ చూడండి, ఏసుదాస్ నూజివేడు కోటాలకు రా జోగారు వస్తారని నన్ను నూజివేడు కోటాలకు తీసుకెళ్ళి పేరా ఆయన పట్టుకుని వినయ కొడుకు నాకు ఇచ్చి నన్ను బడబడాలకుండా తీసుకుని అయ్యారు జోగారి కొడుకు పట్టు కొడుకు పట్టు ఆయన ఆయన చెప్పాల్సిందేం లేదు కానీ ఏంటో మనకు ఆయన పిచ్చి ప్రేమ తెలియదు. ప్రధాన నేనకి వెళ్ళిపోయి తమ్ముడు మళ్ళా వచ్చాడు ప్రధాన అని పక్కన చెబుతున్నాడు. అలాగ తమ్ముడు అని ఆయన ఆ జోగారి కూడా నాకేం భయమే చేస్తుంది గడగడ వండుకుపోతుంది ఆ గొడుగు అని పట్టుకుని వాడు అక్కడ ఇంటితో చెప్తే తమ్ముడు ఆ సమయం అంతా పాడు చేసుకో ఆయన ఇలాగ ప్రేమతో ఆయన నన్ను ఆదరించాడు. తర్వాత కొన్ని అన్ని చెప్పలే కానీ అక్కగారు ఎంతో ప్రేమించేవారు ఆ సారీ విషయం. తర్వాత ఎన్నో హెచ్చరిక చేసిన తర్వాత పేర ఆ జబ్బు సభలో చిన్న మాట చెప్తాను కవర్ చేశారు వచ్చారు హాస్పిటల్లో ఉన్నారు ఏంటి ప్రార్థన చూసుకున్నాం ఏస్తా నా కొరకు ప్రార్థన చేయాలన్నా నీ కొరకు ఎలా ప్రార్థన చేయాలి అలాగే చేతు నుంచి ప్రార్థన చేశారు ప్రభు అభిషేకం బ్రతికించండి కానీ ఏడ్చుకుంటూ వచ్చి పేరా ఈ మందిరంలోకి వచ్చి మరలా తిరిగి ప్రభు అభిషేకం బ్రతికిస్తావా అని నేను నాకు వాక్యాలు ఇట్లా తీయటం నాకు అలవాటు ఎక్కువ వాటి మీద ఎక్కువ బేస్ అవుతూ ఉంటాను. అలాంటి సమయంలో పేరా మీరందరూ వినే ఈ ఆశ్చర్యం మాట నేను ఎవరికి చెప్పలేదు అక్కడ కూడా చెప్పను కానీ నేను మాత్రమే ఏడ్చుకునేగా దేవుని సేవకుడు వెళ్ళిపోతాడు అనుకుని బాధపడిపోయాడు. ఇక్కడ ఉన్న పేద 2 తిమోతి 4 అధ్యాయము ఇట్లాగే తీర్చాను చదివాను. నేను ఇప్పుడే బాధార్థంగా పోయి పెడుతున్నాను నేను పడుకు కాలము సమీపమైనది మంచి పోరాటం పోరాడితే నా పరుగుతో పట్టిస్తుంది విశ్వాసం కాపాడుకోలేని ఇక మీద నా కొరకు నీతి కీర్తించు చదువుకునే నాకు పిల్లలు ఏం చేశాను అక్కడికి చెప్పలా అక్కడ వస్తాను కానీ దానికి బతికొచ్చిన తర్వాత ఒకరోజు వచ్చి బాధిస్తాను వచ్చి అక్కడ ఎక్కడ ఉన్నారు నన్ను అక్కడ కూర్చోలా అల్లి దానిలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి ఇంత గ్లాసులు పాయసం తీసుకుని ఇస్తా స్వీకరిస్తుంది కదా పెట్టి ఇచ్చాడు నీకు ఇష్టం కదా అది ఎలాగా సేవకుడు అంటే తర్వాత నేను చూడలేదు దేవుని సేవకుడు తర్వాత భద్రాలు తీసుకెళ్ళాను తర్వాత తిరిగి తీసుకొచ్చేది నల్లగొండ ఊటిలో ఉన్నా కౌలు చేశారు కానీ వచ్చేళ్ళకి తీసుకెళ్ళిపోయారు ఆ రూమ్లో పడి నుంచి ఏడ్చున్నప్పుడు అందరు కూడా ఏమయ్యా అబ్బాయి కొడుకు ఏమనుకున్నారో నాకు తెలియదు అలాగా దేవుడి సేవకు చూడలేకపోయాను కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన నాకు ఎంతో సహాయం చేశారు. తర్వాత దేవుడి సేవ ప్రభాకరరావు గారు నన్ను ఆదరించాను ఆ అన్న అక్కారున్న తనులు నా బిడ్డల విషయం ఎన్నో ఆలోచించేవాడు. ఇలా ఇటువంటి కొన్ని ప్రేమతో కూడి ఎప్పుడు కూడా అక్కారు నా భార్యను చేరో ఏదో పెట్టి ఆ పెట్టి పంపించేవాడు. నా బిడ్డల పిల్లల విషయాలు వచ్చేసరికి కొంత అమౌంట్ ఇచ్చింది బావో ఈ వాడుకో ఈ వాడు ఇట్లా బట్టలు కొను అని అలాంటి ప్రేమతో అక్కారు చూశారు. అక్కారు కూడా అసలు లాస్ట్లో ఈ మా చనిపోయే ముందు కూడా ఎన్నో సలహాలు ఇచ్చారు. ఇలాగ పోయినా దేవుని సేపులు మాకెంతో తల్లిదండ్రులు చూడలేని ప్రేమతో వాళ్ళు నన్ను చూశారు. తర్వాత దినాల్లో ఆ పిల్లలు బావాడు మరి వెళ్ళిపోయారు. ఈ దినాల్లో ప్రభాకరం నన్ను ప్రేమించి ఎవరి గంట సేవకుడికి వెళ్ళి తమ్ముడు ప్రార్థన చేసుకుని నేను పంపించాను. అక్కడ నమ్మకంగా ఉంటకు మీరందరూ ప్రార్థన చేస్తారే కానీ ఆ ప్రేమలే అన్నాడు. ఎన్నో రాసుకో పేరు టైం లేదు కాబట్టి నా కొరకు దేవుడి సేవకుడు ఒక మాట చెప్పాడు ప్రార్థన చేశాడు ఏమంటే ప్రభా యేసుదాస్కి పాడైపోయిన ఆ పంటను మిడతలు పచ్చబరువులు తిరివేసిన పంటను మళ్ళా దయచేయి ప్రభా అని నా ఇంటికి వచ్చి నా తల మీద వచ్చి నా భార్య ప్రార్థన చేశాను. దేవుని దయవల్ల దేవుని సేవకుడు ప్రార్థన వల్ల అలా కొంచెం లేకపడి నడుచుటకు అవరి గట్లో మీ ప్రేమ ప్రార్థనలు బట్టి ఉండకు దేవుడు సహాయం చేస్తుంది.
గన్నవరం డేవిడ్ రాజ్
ప్రియులరా దేవుని సేవకులు ఏంటంటే హేబుల్ గారి గురించి చెప్పడం మనకు అంత యోగ్యత లేదు. ఎందుకంటే ఆ గొప్ప దైవజనుడు నిష్కపటమైనటువంటి ప్రేమ స్వార్థమైనటువంటి జీవిత స్వార్థరహితమైనటువంటి జీవితము తర్వాత త్యాగంతో కూడినటువంటి ఆయన యొక్క జీవితం చూస్తే ఆయన యొక్క భక్తి విషయంలో చూస్తే ఎందుకు పనికిరానటువంటి వాడిని నేను. అయితే ఎబల్ గారు మాకు రిలేటివ్స్ చెప్తారు, ఎలాగంటే మా యొక్క ఎబల్ గారి యొక్క మేనత్త కుమార్తె కొడుకుని నేను, అంటే ఆ మేనత్త కుమార్తె కొడుకుని అలాగా రిలేటివ్స్గా ఉన్నారు. అయితే ఎబల్ గారు నన్ను ఎంతో ప్రేమించేవారు. ఆ దినాల్లో ఇక్కడ చిన్న పూరు పాపం ఉండేది. నేను అప్పుడు అవన్గడ్ నుంచి చిన్న అమ్మ అవుతారు అంకుల్కి ఆమెను ఇక్కడ హాస్టల్ చేర్చి చదువుకోరాని పంపించారు. రత్న గారు హాస్టల్ ఉండేదంట, అక్కడ ఆడికి వచ్చి చదువుకోమని చూపిస్తానికి స్వీట్ అది రాసి పంపించారు. నేను వచ్చాను, బాబాయ్ మరి ఇక్కడ నానమ్మ ఇక్కడ చేసి చదువుకోమంటున్నారు ఆ రత్న గారు హాస్టల్లో అని చెప్తే, ఎవరు నీకు చెప్పింది రత్న గారు హాస్టల్ ఇక్కడ ఉండేది, ఇక్కడ ఇక్కడ చదువుకుంటే చదువుతుందా పాడైపోతావు, వద్దు ఇక్కడ చదవద్దు అన్నారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయా. ఇక తర్వాత ఆకువీడు ప్రాంతాల్లో ఆకువీడు కైకలూరు ఆ ప్రాంతాల్లో మీటింగ్లు పెడితే ఎబల్ గారి పేరు వేసినప్పుడు ఆయన చూస్తే ఇంక వచ్చేవాడిని. ఆయన యొక్క వాక్యం అంటే చాలా సంతోషంగా ఉండేది. బైబిల్ ప్రాచిత్తుంటే అనేక మంది ఎబల్ గారు వస్తారంటే ఎంత దూరం ఉండి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, అయిపోతుంది మెసేజ్ ప్రారంభించారని అలాగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండేవారు. ఆయన యొక్క వాక్యం ఏంటంటే కన్నీరు కారుస్తూ ఉండేవారు, ఏడుస్తూ ఉండేవారు, వాక్యం చెప్తుంటూ ఉండేనే దేవుని ఆత్మ దిగి వచ్చేది. ఆ దినములలో అంకుల్ని చూసినప్పుడు నన్ను ఎంతో ప్రేమించేవారు. మరి ఇంకా అప్పటికి ఇంకా నేను రక్షణ పొందలేదు, కానీ ఆ సమయంలో మీటింగ్కి వెళ్తూ వస్తూ ఉండేవాని. ఆ తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత హెడ్ క్వార్టర్కి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత ఎవరి గారు ఒకసారి ఇక్కడికి నేను మీటింగ్కి వచ్చినాను. ఆ సమయంలో అడిగినాను, రేపు హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఉండగలవా అన్నారు. ఉంటాను బాబాయ్ అని. సరే మంచిది, నేను ఉండగలిగితే మంచిది, చాలా సంతోషం, నమ్మకంగా ఉంది దేవునికి అని చెప్పారు. ఉంటాను బాబాయ్, ఎంత కష్టాలైతేనే ఉంటానన్నారు. అలాగే అప్పటి నుంచి ఒక మన కుటుంబంలో దేవుని సేవకుడు వచ్చారని నా విషయం ఎంతో సంతోషించేవారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న తాటాకులతో ఒక రూమ్ ప్రత్యేకంగా ఉండేది. ఆయనకు ఒక మంచం వేసేవారు, ఒక కుర్చీ వేసేవారు. అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఏబుల్ గారిని కలుసుకోకుండా నేను ఎప్పుడు వెళ్ళిన ఆయన కలుసుకుంటే నాకు చాలా సంతోషం. ప్రార్థన చేసేవారు ఆయన త్యాగంలో ఆ దినములలో ఎప్పుడు కూడా ఆయన యొక్క ప్రేమ ఎంతో కొంత నా చేతులు పెట్టారా ఇన్ని వాడుకో ఇది అని చెప్పి వద్దన్నా సరే ఆయన ఆ ప్రేమతో అలాగే చేసేవారు. నా కొన్ని ప్రార్థన చేశారు, నా విషయం ఎంతో సంతోషించారు. తర్వాత నా వివాహ విషయం కూడా మా నాయన మడిగింది సంతోషం గారు, ఇరా మా మనవడికి వివాహం చేయబో, ఇంకా ఏంటి అంటే ఏబేల అంటే అది నాకంతా తెలియదు, అక్కడ చూసుకోవాల్సింది అని అప్పుడు వాళ్ళు శ్రద్ధగా మాట్లాడుకున్నారు. అలాగా ఆ తర్వాత ఇలాగా ఉంటుండగా నా విషయంలో ఆంటీ అంకుల్ ఎంతో ప్రేమించారు. మరి ఆయన జబ్బు వచ్చినటువంటి సమయంలో అక్కడ తీసుకుని వచ్చారు. అప్పుడు దేవమ్మ గారు నేను పర్మిషన్ అడిగి నెల రోజులు మా ఎబల్ గారి దగ్గరికి నేను వెళ్ళి హాస్పిటల్లో మరి నేను కొంచెం సెల్ఫ్ సహాయం చేస్తాను అని చెప్పినప్పుడు, సరే ఎలవయ్యా మీ బంధువులే కదా అని నాకు చదువు ఇచ్చారు. అప్పుడు నేను అక్కడికి పరిశీలన చేస్తాం మేము ఇప్పుడు ఇందాక ఏసీ రత్న గారు చెప్పినట్టుగా మరి అంకుల్ ఇంకా వేరే అంకులు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పరిశీలన చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఆ చివరి దినములలో అక్క కొరకు బ్రిస్కిల్ అక్క కొరకు చాలా ఆయన ఆశపడ్డారు రావాలని. వచ్చిన తర్వాత ఆయన చాలా సంతోషించారు. అక్క వచ్చింది, అక్కను చూశాను ప్రిస్కిల్ హెస్కా అన్నప్పుడు అప్పుడు ఎంతో అలాగా అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన వచ్చినందుకు ఎంతో సంతోషించారు. ఆ తర్వాత ఈ చివరి దినాలలో ఆ లాస్ట్ మినిట్లో ఏం జరిగిందంటే నేనున్నాను అప్పుడు ఆ లాస్ట్ మినిట్లో ఉన్నప్పుడు ఆయన చాలా బాధపడుతున్నారు. ఈ లోకంగా మరి ఎన్ని ఇంజక్షన్లు ఎన్ని పెట్టేశారు, ముక్కులు ఎన్ని అక్కడ పెట్టేశారు, ఆయన చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది, ఏంటి ఇలాంటి పరిస్థితులు వచ్చేసిందని. కానీ ఆ సమయంలో ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉన్నది. అప్పుడు బయట దేవునికి దూతలు నించున్నారు. దేవునికి దూతలు నించుని వారి కిరీటకాలు పూల కంపలు తీసుకుని వచ్చి తెల్లటి వస్త్రంతో ధరించుకున్నటువంటి మా బాబాయ్ రూమ్ దగ్గర బయట నించుని ఉన్నారు. నించుంటే అది నాకు తెలీదు, నాకు కనపడలేదు, కానీ అరే తీసుకొచ్చి లోన్ పెట్టనన్నారు. ఏంటి బాబాయ్ అన్నారు. ఆ యొక్క పూలగంపులు తీసుకొచ్చినారు, పూలు దండలు తీసుకొచ్చినారు, తర్వాత కిరీటకాలు తీసుకొచ్చినారు, వారి దేవునికి దూతలు వారిని లోన్ తీసుకొచ్చి అవి లోన్ పెట్టడం అంటున్నారు. అప్పుడు అనుకున్నాను, ఓహో దేవుడు ఈ రోజుతో ప్రభు తీసుకుని వెళ్ళిపోతారు, కిరీటకం తీసుకొచ్చారు, పూలగంపలు తీసుకొచ్చారంటే ఈ రోజు వెళ్ళిపోతారేమో అనుకున్నాను. అప్పుడు డాక్టర్ గారు కబురు అమ్మన్నారు, కబురు అంపం జయసింగ్ గారు వచ్చారు. జయసింగ్ గారు వచ్చిన తర్వాత డ్యూటీ డాక్టర్ గారు ఆ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారు. ఆయన చూసారు, అప్పుడు దాకా సంతోషించాడు ఆ డాక్టర్ గారు. ఆ సమయంలో వారు చూసేప్పటికి మొహం అంతా బెక్కు మొహం వేసేసాడు. ఏంటి కారణం ఏమీ తెలియట్లా, ఇక లాస్ట్ మినిట్ అయిపోయింది. ఆయన టేబుల్ గారు అంటే జయసింగ్ గారు కూడా, ఆయన కూడా చాలా బాధపడ్డారు, బ్రదర్ మిమ్మల్ని పంపిస్తే మాకు ఇష్టం లేదు, మీరు బ్రతికి దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రయాసపడాలని మాకు ఇష్టం, కానీ మిమ్మల్ని పరలోకానికి ఇప్పుడే పంపిస్తాం, మాకు ఇష్టం లేదని జయసింగ్ గారు కూడా చెప్పారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ గారు ఏం చేశారంటే ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఈ మెడిసిన్స్ తీసుకురమ్మన్నారు అర్ధరాత్రి గారు 11 గంటలకి. అప్పుడు నువ్వు మెడిసిన్ 24 అవర్స్ నైట్ అంతా ఉండే మెడిసిన్ షాప్లు కొన్ని తెలుసు. అప్పుడు పెద్దబాబు జాన్వసులో నేను ఒక సైకిల్ వేసుకుని వెళ్ళాం, ఇద్దరం ఒకే సైకిల్ మీద వెళ్ళాం. అలా తిరుగుకుంటూ తిరుగుకుంటూ ఏ షాప్ అయితే ఉంటుందో ఆ షాపులన్నీ కూడా తిరిగాం, కానీ ఎక్కడ కూడా ఆ మెడిసిన్ దొరకలా. సరే పిల్లలు చూసుకున్నారు బాబు, ఇప్పుడు నీకు ఎక్కడ దొరికేదట్లేవు అని తిరిగి వచ్చేస్తున్నాం. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఏడుపుని పడుతుంది, హిమానీయులు ఏడుస్తున్నాడు. అది హిమానీయులు ఏడిపే ఇక అయితే బాబా వెళ్ళిపోయారు, నేను చెప్పాను కదా దేవుని దూతలు వచ్చారు తీసుకెళ్తారని అయితే అనేప్పి అదే పరిస్థితి. అప్పుడే స్ట్రెచ్చర్ మీద నుంచి బయటకు వేస్తున్నారు మరి జయసింగ్ గారు, దేశరత్న గారు, నేను ఇంకా వీళ్ళు కొంతమంది అభ్యర్థి అంకులు అలాగా తీసుకుని వచ్చి అలా తీసుకెళ్ళేప్పుడు ఆ రాత్రి అలా జరిగింది. ఇక రాత్రి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేయించేసి డాక్టర్ జయసింగ్ గారు ఒక వ్యాన్ మాట్లాడి పంపించేసారు, ఇక్కడ బస్ స్థాపన చేశారు. కాబట్టి దేవుని సేవకులు. ఆ తర్వాత ఆంటీ నన్ను ఎంతో ప్రేమించారు, ఎప్పుడు కూడా నన్ను నా గురించి ప్రార్థన చేస్తూ ఉండేవారు, సేవ గురించి ప్రార్థన చేస్తుండేవారు, కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉండేవారు, నా కొరకు ఎంతో సపోర్ట్ చేశారు, నా ఆత్మీయ తల్లిదండ్రులు, నా ఆత్మీయ బంధువులు కూడా. కాబట్టి అలాంటి వారిని నేను కలిగి ఉంట నాకు ఎంతో గొప్ప ధన్యత.
బ్రదర్ పాల్ ఫ్రమ్ హనుమాన్ జంక్షన్.
మీరు నేను అందరం గ్రహించవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే, ఏబిలే గారు బోధ చేస్తే ఆయనలో ఆత్మ మంట ఉండేది, అది తెలుసా మీకు? ఆత్మ మంట ఉండేది. నేను అందరికంటే ముందు ఇలా కూర్చునేవాడిని వాక్యం వినడానికి, తల పైకెత్తేవాడు కాదు, నా కళ్ళ నీళ్ళు కారిపి ఆయన మాటలు వింటుండే. అలాంటి మాటలు మేము చెప్పగలం, కానీ ఆ మంట అందరికి రాదు. ఏబిలే గారిని చూసిన వాడు చెదిరెత్తండి, సారీ ఎరగిన వాళ్ళు చెదిరెత్తండి, సరే ఎరిగిన వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టమని సరిగా ఎత్తండి. సర్వసర్వం చూసారా ఇంటికి? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన్ని చూడలేటువంటి వాళ్ళు ఈ దినాల్లో ఈ కృపను అనుభవించగలుగుతున్నారు. బోధలు అందరూ చేస్తారు, కానీ పిల్లరా మొన్న ఈ మధ్య జీవో గారు ఒక మనిషి గురించి అన్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. నేను పాటలు పాడతా అన్నాడు ఒక, నువ్వు పాడతావు కానీ మంట ఉండదయ్యా అన్నాడు. ఫీలరా ఆత్మ మంట ఆయనలో ఉండి అది ఎరిగినటువంటి వాళ్ళకి ఎవరు తప్పించుకునేవాడు, తప్పించుకోగలిగేవాడు. నేను మొదట ఆయన ప్రసంగం వినలేదు, జూబ్లీరాజు గారిని ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే ఆయన ప్రసంగం విని ఫెలోషిప్ రావడం ప్రారంభించాను. ప్రభాకర్ రావు గారు నన్ను ప్రార్థనలో నేర్పించడం ప్రారంభించారు. నేను తప్పించుకోవడానికి చూసినా కానీ ఆయన నన్ను న్యూస్ పేపర్ తీసుకెళ్ళి పొలాల్లో తీసుకెళ్ళి ప్రార్థన చేయించారు. కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత ఏబిలే గారితో మాట్లాడాలని నాకు ఆశ కలిగినప్పుడు ఒకరోజు ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఇక్కడ ఒక పాక ఉండేది ఆయన ఉండటానికి, అవతల ఇంకో పాక ఉండేది అది మందిరం. ఆరాధన అయిన తర్వాత ఆయన ప్రార్థన చేసేవాళ్ళతో ప్రార్థన చేసి లోపల భోజనాధికారి వెళ్తున్నారు. నేను ఎదురుగా వెళ్ళి అయ్యా నా ప్రార్థన చేయాలి, నేను మీతో మాట్లాడాలన్నాను, ఇప్పుడే వస్తారు రెండవ అని చెప్పి వెళ్ళిపోయారు. బాబు భోజనం చేసి వస్తానని వెళ్ళారు. లోపలికి వెళ్ళి భోజనం చేసి పడుకున్నారు. ఆయన పడుకొని లేచే వరకు నేను అక్కడే ఉన్నా, తాటాకిల్లది సూర్యు కింద నిలబడి ఉన్నాను, నన్ను ఎవరు చూడలేదు. ఆయన మెళుకు వచ్చిన తర్వాత అరే ఒక్కరోడు వచ్చాడు నా కోసం చూడండి అయ్యా
ఉన్నాడా లేదా, నేను అక్కడే నిలబడున్నా ఉన్నాడని చెప్పేసరికి గబగబా వచ్చారు. మందిరంలో కూర్చొని చాలాసేపు నా హృదయం అంతా విప్పి పోసుకొచ్చినట్లుగా బాల్యం నుండి నేను ఎరిగిన తర్వాత నా మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్నాయన్నీ కూడా ఏబిలే గారికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వరుసగా చెప్పారు. ఆ దినం వరకు అవన్నీ ఓపికగా విని 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 అవే నువ్వు లోతుగా ప్రార్థన చేసుకో, దేవుడు క్షమిస్తే క్షమించవచ్చు అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు నడిపింపుకి అప్పుడు నడిపింపుకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. క్షమించాడయ్యా, బతిమాలి 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 కానీ అది కూడా అంతంత మాత్రం చేస్తాడు. ఆయన ఎవరన్నారు తెలిసిన, క్షమిస్తే క్షమించవచ్చు అయ్యా ప్రార్థన చేసుకో అని నా కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అదే మొదటిసారి ఆయనతో పర్సనల్గా మాట్లాడడం, వ్యక్తిగతంగా నా హృదయవంతుడితో మాట్లాడింది ఆ ఒకసారి. ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభాకర్ రావు గారు అనేకసార్లు ప్రార్థనలు నడిపించారు, సహాయం చేశారు. ఏబిఎల్ఐ గారులో మనం చూడవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మ మంటుంది. బోధ చేయడానికి నిలబడితే బిడ్డరా ఏదో ఒక ఆత్మశక్తి ఆయన ఆవరించింది. మామూలు అప్పుడు చాలా మృదువుగా ప్రేమగా ఉండేవారు, కానీ బోధించడానికి నిలబడిన తర్వాత ఆయనకి అర్థమయ్యేది కాదు, చెప్పి వినేవాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆయనలో కొన్ని కొన్ని ఓ అంటూ ఉంటూ బోధలో కొన్నిసార్లు కొరళ్ళు ఇమిటేట్ కూడా చేసేవాడు. ఓ అంటే ఆయనలో ఉన్న తీవ్రత అలాగా బయటకు వచ్చింది. ఆయన బోధ విన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏదో ఒకటి తేల్చుకోకుండా వెళ్ళిపోయేవాడు. తర్వాత పిల్లరా ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కూడా, మన ఆర్థిక పరమైన విషయాలు, కుటుంబ సంగతులు అన్ని బాధ్యతగా అడిగి తెలుసుకొని అవసరతలో ఉన్న వారికి తగిన సహాయం చేసేవాడు. వారు చేయగలిగింది చేసేవాడు. ఇంకా ఎవరి ద్వారానైనా ఏమైనా వారికి సహాయము చేయాలనుకుంటే వేరే వాళ్ళకి అప్పగించేవాడు. ఈ విధంగా నేను ఫెలోషిప్లోకి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు, మా బంధువులు, మా రక్త సంబంధులు నేను ఎన్నడూ వాళ్ళ దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. ఇక్కడే అవే ఏబిఎల్ గారు మీకు ఏమవుతాడయ్యా అనేవాడు. ఏమవుతా, ఏం చెప్పాలి, ఏం చెప్తారు మీరైతే, సరే నేను ఏదో చెప్పాల్సింది ఏదో చెప్పేవాడిని. అవసరమైన సమయంలో అవసరమైన రీతిగా నేను వాళ్ళకి సాక్ష్యం చెప్పేవాడిని. నేను ఇప్పటికీ కూడా బందరు వాస్తవ్యుడిని. మీరందరూ బందర్లో ఉంటే నేను అప్పుడప్పుడు చెల్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఏబిఎల్ఐ గారు అంటే పిల్లారా శారీరకంగా వేరే సంగతి విషయం కానీ ఆత్మీయంగా హీస్ మోర్ దెన్ మై ఫాదర్ అండ్ మదర్ ఇద్దరికి. పిల్లారా దేవుని ప్రేమ ఆయనలో మేము అనుభవించాం, మేము చూసాం. ఆయన ప్రేమే మమ్మలను ప్రభువులో హత్తుకునేలాగా చేసి ఏబిఎల్ఐ గారు అమ్మగారు మా కొరకు చేసిన ప్రార్థనలకు మేమెంతో కృతజ్ఞము. ఆయన దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి వారిని సంతోషపెడితే చాలనే ఆశతోనే చేయగలిగినంత మటుకు చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులు వారికి వందనాలు. ముగిస్తాను.
ఇప్పుడు ఏబిఎల్ గారి పెద్ద కుమార్తె ప్రిసిల్లా జాన్ ఒక పాట.
When my way growing tree, precious Lord, lingali. When my life is almost gone, hear my cry, hear my call. Hold my hand, lest I fall. Take my hand, precious Lord. Lead me on, precious Lord, take my hand, lead me on, let me stand, I am tired, I am weak, I am bold, through the storm, through
మొట్టమొదటిగా ఈ కోటని ఏర్పాటు చేసినందుకు దేవుని నామానికి వందనాలు. ఈ కోట ఏర్పాటు చేయడంలో ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక తరము గతించిపోతుంది. ఇప్పుడే పాలన చెప్పారు, చాలామంది ఎవరు ఏబెల్ గారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు చేయలేతమంటే చాలామంది చేయలేతారు. ఒక తరం అంతా గతించిపోయింది, అయితే మా తరము కూడా త్వరలో గతించిపోబోతుంది. అందువల్ల ఈ తరం గతించిపోయినప్పుడు మేము చేయాల్సిన విషయం ఏంటంటే మేము ఒక దైవ సేవకుని, నిజమైన దేవుని సేవకుని ఒక ఇంట్లో చూచినప్పుడు ఆ విషయాన్ని గురించి మరొక తరానికి సాక్ష్యం చెప్పాలి. ఇది ఏర్పాటు చేయటం వల్ల ఏదో ఒక వ్యక్తి ఘనత కొరకు కాదు, తరం గతించిపోతాడు. మనుష్యుడు అనేటువంటి వాడు ఊపిరి వంటి వాడు, అందరు గతించిపోయి మట్టికి మట్టి అయిపోవలసినటువంటి వారు. మేము ఆలోచన చేసినప్పుడు ఇంకొక 25 సంవత్సరాల్లో లేక ఇంకొక 30 సంవత్సరాల్లో కాబోయేటువంటి ఏం జరుగుతుంది అని ఆలోచించాం. ఆలోచిస్తే చాలామంది చిన్నపిల్లలు తప్ప చాలామంది ఇక్కడ ఈ లోకంలో ఉండరు. మళ్ళా మరి ఇట్టి దైవజవుని జ్ఞాపకం చేసుకునేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి మా సాక్ష్యాన్ని ఇతరులకి పంచుకోవాలనే ఉద్దేశం చేత మహిమ ఘనత ప్రభావాలు ప్రభుకి చెందాలని ఈ కూటాన్ని మేము ఏర్పాటు చేసాము. మరి నేను మరి మా నాన్నగారుకి నేను పెద్ద కుమార్తెని, తండ్రి ఎలాగా ఒక పెద్ద కుమార్తెని ఎలాగా ప్రేమించేవాళ్ళో మీకు తెలుసు. తండ్రికి కుమార్తెకి చాలా మంచి సంబంధం ఉంటుంది. ఆయన అనేక విషయాలు మా ఇద్దరి మధ్య కూడా చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉండేది. అంటే ఒక స్నేహితుడు ఎలా ఉంటాడో అలాగ ఆయన ప్రతి విషయాలు కూడా మాట్లాడేవాళ్ళు. చాలా విషయాలు పెళ్లి కాకముందు కూడా ఒక సంవత్సరం నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆయనతో ఉన్నాను. మరి ఆయన అనేక విషయాలు మ్యారేజ్ విషయాల్లో అనేకమైనటువంటి నా డౌట్స్ చాలా విషయాలు అడిగేదాన్ని. అన్నీ కూడా వాక్యాధారంగా చక్కగా ఆ విషయాలన్నీ కూడా చెప్పేవారు నాకు. మరి ఆయన దగ్గర పొందినటువంటి ప్రేమ నేను ఇంకా ఎవరి దగ్గర కూడా పొందలేదు. అట్టి ప్రేమ అనమాట. మా మమ్మీ ప్రేమించేవాడు కానీ చాలా లోపల లోపలే ఉండేది. ఆమె చాలా డిసిప్లినేరియన్ అనమాట. బాగా తిట్టడం, బాగా బ్లాస్ట్ చేసేస్తా ఉంటారు అన్నట్టు మనుషుల్ని ఆమె లోపల ఎంత ప్రేమించినా కానీ. అయితే మా నాయన అట్లా కాదు, చాలా చక్కగా చెప్తూ ఏ సమయాల్లో ఎలా స్పందించాలో అట్లా స్పందించేవాడు. అంటే మరి తండ్రి చాలా చిన్న వయసులోనే మరి నేను కోల్పోయాను, అయినప్పటికనే ప్రభువు నేను మీకేమి తప్పు చేయరమ్మా, ప్రభు అన్ని చూసుకుంటారు, విశ్వాసంతో ఆయన వైపు చూడాలి, అనేక విషయాల గురించి ప్రభు మరి నాయన ఆయన మరి మమ్మల్ని కూడా ఆ విశ్వాసం నేర్చుకునేలాగా చేసి మా జీవితాల్లో సమయస్ఫూర్తిగా స్పందించడానికి మేము మాకు వారి దగ్గర నేర్చుకున్న భక్తే. మొట్టమొదట ఆయన ఏంటంటే వాక్యం చెప్పి ఇప్పుడు పాలన్న ఒక విషయం చెప్పారమ్మంట అని, అనేక మంది మాట్లాడతారు కానీ బోధించింది పర్ఫెక్ట్గా అవలంబించాలి, అప్పుడే ఆ బోధకి ఫలితం ఉంటుంది. బోధించింది అవలంబించేవారు ఏ విషయంలో కానీ, మేము చాలా విషయాలు అబ్జర్వ్ చేసాం, అవలంబించకుండా ఏది చెప్పేవాడు కాదు. చిన్న చిన్న పిల్లలు కూడా ఇదిగో పలానా తప్పు మీలో ఉందంటే అది సరి చేసుకోవటానికి ప్రయత్నించేవాళ్ళు. తర్వాత దేవుని వాక్యంలో ఉంది, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ గాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. మాటతోనూ నాలుగుతోనూ గాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. అది నిజంగా ఆయన ఆధారపడి మరి దాని అనుగుణంగా ఆయన జీవించారు. మరి బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభు చెప్పినటువంటి ఆ మాట, దేవుడు చెప్పినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ రక్షణ వ్యక్తిగతమైందని, మా పిల్లలందరూ కూడా దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి లేకపోతే పరలోక రాజ్యం చేరమని బోధించి మాకు ఆ ప్రభు మార్గాన్ని చూపించారు. మాకు వారేమీ మాకు ఒక ఇల్లు ఇవ్వలేదు, లేకపోతే ఇంకేవో ధనధాన్యాలు మాకేమీ ఇవ్వలేదు, మరి అంత ఆయన చేసినటువంటిది అంతా కూడా ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఫెలోషిప్ పేరునే పెట్టారు, అన్ని మొత్తం ఆయన ఏమి ఉంచుకోలేదు. కానీ ఆయన మాకు ఇచ్చింది ఏంటంటే గొప్ప ధననిధి విశ్వాసము, ప్రభువుని మాకు ఇచ్చారు కాబట్టి ప్రభు ఎంతో విలువైన వాడో మేము గ్రహించుకున్నాము. మరి మమ్మీ విషయం చెప్పాలంటే ఒక కుమార్తెని తల్లి ఏ ఏ విషయాల్లో సరిదిద్దాలో అది అలాగ ఒక మోడల్ సెట్ చేశారనమాట అమ్మ. దైనందిన విషయాల్లో కూడా దేవుని చిత్తం చేయడానికి మరి ఆయన మీద ఆధారపడటానికి ఆమె ప్రార్థనతో ఉండి, తర్వాత ముఖ్యంగా నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఆయన చనిపోయిన నాయన చనిపోయిన తర్వాత ఆమె ఫేస్ చేసిన కష్టాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడి చాలా ధైర్యంగా ముందుకు కొనసాగిపోయారు. ఇంకా ఎక్కువ మాట్లాడకూడదులేను ఇదిగో నేను చెప్పేవన్నీ కూడా ఆయన తోటలో ఏబెల్ దంపతులని ఒక పుస్తకాన్ని మరి మేము రిలీజ్ చేసాము 2005 సంవత్సరంలో, కాబట్టి అందరూ కూడా ఆ పుస్తకం చదివారని అనుకుంటున్నాము. అందులో అనేక చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది, ఉన్నది ఉన్నట్టుగా మరి అందులో రాయగలిగాము కాబట్టి ఇంకా చదవనటువంటి వారు తప్పకుండా ఆ పుస్తకాన్ని చదవాలని మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నా.
అగస్టిన్ గారు వచ్చారట, ఆయన కూడా 5 నిమిషాలు. దీని తర్వాత ఏబెల్ గారు ఇచ్చిన ఆఖరిగా ఇచ్చిన ఒక మెసేజ్ ఉంది, దాన్ని ఆడియో వినిపిస్తాము.
ఈ స్థలంలో నిలబడి దైవజనులైన ఏబెలయ్య గారి గురించి తెలియచేయడానికి నేనే మాత్రం యోగ్యుని కాదు. ప్రియులారా, నేను ఇక్కడ కాలేజీలో చదువుకునే సమయంలో 1972 సంవత్సరంలో ఇక్కడ నేను నోబెల్ కాలేజీలో చదవటానికి వచ్చాను. అప్పుడు ఈ సహవాసానికి నేను రావటం జరిగింది. దేవుని సేవకులప్పుడు నాకు పరిచయం అయ్యారు. ఆ సమయంలో నేను ఎంతో అనారోగ్యంగా ఉన్నాను. వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తమా వ్యాధి నన్ను సోకి మరి శ్వాస కూడా స్వేచ్ఛగా పీల్చుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అలాంటి సమయంలో దైవజనుడు నా కొరకు ఎంతో ప్రార్థన చేసి మరి నన్ను గురించి పూచి తీసుకుని తండ్రి కంటే ఎక్కువగా నా ఎడల ప్రేమ చూపి నాకు స్వస్థత వచ్చేటట్లుగా మరి ఎంతో భారం తీసుకొని ప్రార్థన చేశారు. తరువాత నన్ను రక్షణలోకి నడిపించడానికి మరి ప్రభాకరావు అన్నగారు, నోబెల్ అన్నగారు, పుష్పరాజు గారు, ఎంతో ప్రయాసపడ్డారు. ప్రియులారా, ఈ స్థలంలో యవనస్తులుగా నేను చూసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి నిండి ఉండేది. దేవుని యొక్క వాక్యము మరి దైవజనుడు ప్రకటించిన తర్వాత ఊరుకొని ఉండలేకపోయేవాడిని. నేను ఇక్కడే ఒక ఇంటిలో అద్దెకుండేవాడిని. నేను మొన్న 78వ సంవత్సరంలో మళ్ళా బీఈడి చదవడానికి నేను వచ్చాను. అప్పుడు నా కొరకు మరి 7 ఇండ్లు ఆయన తిరిగారు. అంటే 7 ద్వారా రికమెండేషన్ కొరకు ఆయన సైకిల్ మీద నన్ను ఎక్కించుకొని తిరిగేవారు. నన్ను కన్న తల్లిదండ్రులు కూడా అలా చేయలేదు. ఏదో డబ్బులు ఇచ్చారు, నువ్వు చదువుకుంటే చదువుకో, అది నీ ఇష్టం అని. ప్రియుల ఎండలో నాకు బాగా గుర్తు 77వ సంవత్సరం 8వ సంవత్సరం ఎండలో నా కొరకు మరి దైవజనుడు జడ్జి గారి దగ్గరికి, లాయర్ గారి దగ్గరికి, కమిటీ మెంబర్ గారి దగ్గరికి, అలాగే పొలిటీషియన్స్ దగ్గరికి, మరి ఎందుకో ఆయన అయోగ్యుడనైన నన్ను అంత ప్రేమించి మరి ఈ దినము నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన గారు ఇచ్చినటువంటి చేయూత, ప్రార్థన, ప్రోత్సాహం. అంతేకాకుండా ప్రతి విషయంలో ఆయన నన్ను బాగా హెచ్చరించేవాడు, వెంటనే ప్రేమించేవాడు. ఏదైనా అనుమానం అడిగితే బైబిల్లో నుండి ఏదైనా నాకు ఇలాంటి అనుమానం ఉందండి అని అడిగితే వెంటనే స్పందించి చక్కగా విపులీకరించేవాడు. దాంతో ఆయన యొక్క అనుభవాన్ని కూడా పొందుకొచ్చి నన్ను ఎంతో బలపరిచారు. అందుచేత ప్రియులారా, ఈ దినము నేను మరి ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవలో ఒక స్థలంలో ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేటలో సహాయపడుతూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రార్థనలు మరి మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయి. ప్రభాకర్ అన్న గారు అప్పుడప్పుడు మా మధ్యకి వస్తుంటారు, వాళ్ళు గారు ఇప్పుడు వస్తుంటారు, మీరందరూ వచ్చి మమ్మల్ని బలపరుస్తున్నారు. కాబట్టి ప్రభుని ఎరిగిన వారు మీ అందరూ దయచేసి నా కొరకు, నాకు ఇద్దరు పిల్లలు, వారు కూడా మారు మనసు పొందారు. దేవుని యొక్క సేవలో మేము నమ్మకంగా ఉండేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ముగిస్తుంది.
ఇప్పుడు సుమిత్ర, సిస్టర్ సుమిత్ర విల్స్కి.
ప్రభు నామాన్ని బట్టి మీకు వందనాలండి. సారీ నేను త్వరగా రాలేకపోయాను విజయవాడ నుంచి, దయతో నన్ను క్షమించండి. మొట్టమొదటిగా ఇక్కడ నిలబడటానికి కానీ దైవజనులైనటువంటి ఏబిల్ గారి గురించి కానీ, పద్మాత్మ గురించి కానీ చెప్పడానికి కానీ యోగ్యురాలని కాదు నేను. ఎందుకంటే నేను బహుగా విసిగించినటువంటి అత్తమ్మని మామని చాలా విసిగించాను. అయితే కూడా వారి ప్రేమ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. వారి కోసం, మా కుటుంబాలన్నిటి కోసం చేసిన ప్రార్థన ఫలితమే మేము ఈరోజు ఇక్కడ ఇలా ఉండగలుగుతున్నాం. ఒక్కసారి నా నేను బందర్లోకి రాగానే ఏ పని మీద వచ్చినా 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. అదంతా ఇప్పుడు చెప్పనండి, కానీ కొన్ని విషయాలు మాత్రం నేను తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే నా చిరకాల వాంఛ పద్మంతం గురించి, ఏబిల్ మా గురించి ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ నేను వాళ్ళ ప్రేమని, మా కుటుంబం వాళ్ళ ప్రేమని ఎంతో రుచి చూసాం. అట్లాంటి ప్రేమ కలిగిన దైవజనుడిని ఈ రోజుల్లో చాలా తక్కువ మంది. మొట్టమొదటిగా మామ ఎప్పుడు చూసినా ప్రేయర్ అయిపోయిన వెంటనే అందరినీ ఫ్యామిలీస్ ఉండమనేవాళ్ళు. ఎస్పెషల్లీ నాయన్ని, బ్రదర్ నతానియల్ మీరు ఉండండి అని పిలిచేవాళ్ళు. మా ఫ్యామిలీ అంతా ఆగిపోయేవాళ్ళు. వెంటనే శ్యామలమ్మ నువ్వు కూడా ఉండు అనేవాళ్ళు. శ్యామలమ్మ అంటే ఇక్కడ రొయ్యలు అమ్మే అమ్మాయి. ఆ అమ్మాయితోటే ముందు మాట్లాడేవాళ్ళు, నాయన్తో మాట్లాడేవాళ్ళు కాదు, మా ఫ్యామిలీతో మాట్లాడు. సమానత్వం అంటే ఏంటో బామ్మ దగ్గరే మేము నేర్చుకున్నామండి. పేదవాళ్ళని ఎంత బాగా చూడాలో, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని బామ్మ నేర్పించారు. ఎప్పుడైనా సరే వాక్యం చెప్పేసిన తర్వాత మామ డెడ్ అయిపోయేవాళ్ళు. అసలు ఆ షర్ట్ అంతా వైట్ షర్ట్ మొత్తం తడిసిపోయేది. అయినా మా దగ్గరకు వచ్చి ఎంత ప్రేమగా మా సమస్యలు కనుక్కొని ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు, మీకు సాలరీస్ వచ్చినాయా, రాలేదా, ఫీజులు కట్టారా, లేదా, అని ప్రాంగా అడిగేవాళ్ళు. ఇంకా ఎప్పుడైనా మాకు నేర్పించేది బోధ చేసేవాళ్ళు కాదండి. ఒకసారి నేను ఆనందపేట నుంచి మంచిలో రిక్షాలో వచ్చాను. ఎంత ఇచ్చావు పిల్ల రిక్షా వాడికి అన్నారు. 10 రూపాయలు ఇచ్చాను మావా అన్న. ఏం పిల్ల, ఒక 2 రూపాయలు ఇస్తే నీకేమైంది? తప్పకుండా పేదవాడికి ఇవ్వాలమ్మా మనం. అలా సిట్యుయేషన్ బట్టి నేర్పించేవాడు మాకు. ఇంకా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే మాకు మామల దగ్గర అత్తమ్మల దగ్గరే నేర్చుకున్నామండి. తర్వాత ఒకసారి మెడ్రాస్లో మా రాజుకి ముక్కు ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ టైంకి రావాలని ఎంతో యాంగ్షియస్గా ఎక్కడో కూటాలు జరిపేసి హడావిడిగా మెడ్రాస్ వచ్చేసారు. వచ్చి 6 గంటలకి, ఏం పిల్ల నిన్ను తీసుకెళ్ళిపోయారా, నేను ప్రార్థన చేస్తాను ఉండి అన్నారు. ప్రభు కృపను బట్టి ఆ ఆపరేషన్ అవ్వకుండానే ప్రేయర్స్ తోటి అత్తమ్మ మామ ఇద్దరు ప్రేయర్ చేయడం వల్లే అసలు ఆపరేషన్ జరగలేదండి. ఇలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చాలా చెప్పగలను, కానీ సమయం లేదు. అయితే కూడా అత్తమ్మ గురించి ముఖ్యంగా నేను ఒక మాట చెప్పాలండి. ఏంటంటే, నా ఆత్మీయ తల్లి. సాధారణంగా లోకంలో ఎవరైనా కానీ ఏమంటారంటే, ఎవరైనా పాపం చేస్తే లేకపోతే ఏదైనా తప్పు చేస్తే 2 స్పందనలు వస్తాయండి. ఫస్ట్ వన్, నువ్వు అసలు చాలా చెడ్డదాను, నీతో అసలు మాట్లాడకూడదు. సెకండ్ వన్, ఏమి మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిందిలే, ఏమితో ఇట్లాంటి అంతో మనకెందుకు గొడవ అని. అట్లాంటిది రెండూ లేకుండా నన్ను ఎంత ప్రేమగా చూశారండి. ఏ రోజు నేను అత్తమ్మని కలుసుకోవడానికి వచ్చినా అత్తమ్మ నన్ను చూసిన ఒకటే మాట అనేవాడు, చిట్టమ్మా నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎప్పటికైనా ప్రభు దగ్గరికి వస్తావు నాకు తెలుసు అనేవాడు. నేను నిజంగా నా యొక్క దుష్ట జీవితాన్ని వదిలేసి ఏసై దగ్గరికి వచ్చిన రోజున ఆ ఇంట్లో మేమిద్దరూ ఎలా ఏడ్చామంటే, చిట్టమ్మ నిన్ను ప్రభు పట్టుకున్నాడు చిట్టమ్మ, నా ప్రార్థన ఆలకించాడు చిట్టమ్మ అని ఎంతగా ఏడ్చారు. అలాంటి ప్రేమ అత్తమ్మ నిజంగా పెద్ద ప్రవక్త అండి. మా అక్క ఒకసారి చాలా జబ్బు చేసి కోమలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అత్తమ్మ ఒకసారి ప్రార్థన చేయరా సరళక గురించి అని అడిగినప్పుడు, ప్రేయర్ చేసి మీ అక్క బ్రతుకుతారు చిట్టమ్మ, నువ్వు ఏడవద్దు అని చెప్పారు. అలాగే 4 డేస్ తర్వాత ఆమె లెగసి బ్రతికి 4 ఇయర్స్ ఉన్నారు. సో అలాంటి ప్రవక్త అన్ని విషయాలు, మ్యారేజెస్ విషయాలు, ప్రతి చిన్న విషయం ఏది అడిగినా కానీ చెప్పేవాడు. ఇందిరాకి ఎప్పుడు అనేవాళ్ళు, ఏంటి పిల్ల మీ భారాలన్నీ అత్తమ్మకి చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నిజంగానే అట్లాగే అన్నీ చెప్పేసుకుని వెళ్ళేవాళ్ళు. చివరిగా ఒకసారి అత్తమ్మ గురించి, నా అమ్మ, అమ్మకి చాలా ఇష్టం అత్తమ్మ అంటే, చాలా ప్రేమ. ఇలాంటి ప్రేమమూర్తుల్ని మరి మనం చాలాసార్లు కావాలి, దగ్గర ఉండాలి అని అనుకుంటాం. అత్తమ్మకి చాలా సీరియస్గా అయినప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నన్ను అత్తమ్మని చూసేటట్లు హాస్పిటల్లో నేను ఉండేటట్టు చేయండి ప్రభా అనుకున్నాను. నా మా నాన్నగారి దగ్గర లేను, మామ దగ్గర లేను, కానీ అత్తమ్మ దగ్గర మాత్రం, అమ్మ దగ్గర కూడా లేను, కానీ అత్తమ్మ దగ్గర అలా చివరి క్షణాలు నేను అత్తమ్మ దగ్గర ఉంటాను. ప్రభు నాకు సహాయం చేశారు. వాళ్ళ ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేను. బిడ్డలు కూడా ప్రిసిల్లా, తర్వాత జాన్ వెస్లీ, తర్వాత చిన్ని, నిమ్మి, సుహాసిని, తర్వాత జాన్ గారు, వీళ్ళకి కూడా కుటుంబ సభ్యులందరికీ మా కుటుంబం అంటే చాలా ప్రేమ. కాకపోతే నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎవరైనా సరే మీరు కనుక ప్రేమిస్తే వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోరు. తప్పకుండా మీ ప్రేమను అండర్స్టాండ్ చేసుకుంటారు. అది మాకు దైవజనులను పెట్టి ఏబుల్ మామ, పద్మంతమ్మ నేర్పించారు. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకుంటా. ప్రభు నామాన్ని బట్టి మీరందరూ కూడా సమయాన్ని మా కుటుంబం గురించి కూడా మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ.
ఏబిల్ గారు పెద్ద కుమారుడు జాన్ వెస్లీ, వోట్ ఆఫ్ థ్యాంక్స్తో దీన్ని ముగిస్తాం.
సహోదరు గారా, క్యాసెట్ గురించి, సిడి గురించి ఆల్రెడీ చెప్పారు మీకు. ఆ సిడిలో ఉన్నటువంటివి, ఏబిల్ గారు చేసినటువంటి దాదాపు 4-5 మెసేజెస్ ఉన్నాయి దానిలో. అవి దాదాపు 25-30 సంవత్సరాల క్రితం చేయబడినటువంటివి. ఆ క్యాసెట్స్ ఇప్పుడు దాని నుండి తీసుకొని సిడిలోనికి పెట్టాలని అంటే ప్లే చేస్తుంటే అనేసార్లు తెగిపోయినాయి. అవి మళ్ళీ అవన్నీ ప్లేస్ చేసి చాలా కష్టపడి ఎన్నో వారాలు ప్రయాసపడిన తర్వాత వాటిని రిట్రీవ్ చేయగలిగింది. దానిలో 5-6 మెసేజెస్ ఉన్నాయి. కొన్ని పూర్తిగా ఉన్నాయి, కొన్ని మాత్రం సగం ఉన్నాయి. ఆ తర్వాత అమ్మగారు ఇచ్చినటువంటి 2-3 మెసేజెస్లో 1 సగం ఉన్నట్లు గుర్తు నాకు, మిగిలినటువంటి పూర్తిగా ఉన్నాయి. కాబట్టి అయ్యగారు ఇచ్చినటువంటి 5 వర్తమానాలు, దాదాపు 5 వర్తమానాలు, అమ్మగారు ఇచ్చినటువంటి 3 వర్తమానాలు దానిలో పూర్తిగా ఉన్నాయి. తర్వాత మరింకోటి ఏంటంటే అమ్మగారు ఇచ్చినటువంటి టెస్ట్ మనీ కూడా దానిలో ఉంది. అయ్యగారు టెస్ట్ మనీ నేను మిస్ అయ్యాను, కానీ అమ్మ ఇచ్చినటువంటి టెస్ట్ మనీ మాత్రం దానిలో ఉంది. ఇది కాకుండా ఇంకా దానిలో 82 సంవత్సరంలో చేసినటువంటి మెమోరియల్ సర్వీసెస్ స్పీచెస్ అన్నీ, అంటే 82 సంవత్సరం 27 తారీఖు మన ఆయన చనిపోయిన తర్వాత 28 తారీఖున బర్యాలు చేశారు ఇక్కడ మేరీస్లో. ఆ తర్వాత వచ్చినటువంటి సేవకులంతా కూడా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క మెసేజెస్ మెమోరియల్ సర్వీస్ అంతా కూడా 82లో సల్మనయ్య గారు, స్టోట్పురం దేవసం గారు పెద్దవాళ్ళు అయినటువంటి వారు ఇచ్చినటువంటి వర్తమానాలు అన్ని కూడా దానిలో ఉన్నాయి. ఆ తర్వాత 89లో ఇచ్చినటువంటి మెమోరియల్ సర్వీస్ కూడా దానిలో పూర్తిగా ఉంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే సీడ్లో మీకు లభ్యమవుతుంది. అది నామినల్ ప్రైస్ 10 రూపీస్ మాత్రమే. కాబట్టి అవి 100 దాదాపు 94 ఇన్ని ఉండుంటాయి, అక్కడ 90 ఉండుంటాయి. అవి మీరు త్వరపడినట్లయితే దొరుకుతాయి. అది మన భాస్కర్ గారి బుక్ స్టాల్ దగ్గర ఉంటారు కదా, ఆ భాస్కర్ గారికి మీరు చెల్లించి తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మన బుక్ స్టాల్లో ఆధారం దొరుకుతాయి, దానికి కావాల్సినటువంటి వారు తీసుకోవచ్చు. తర్వాత మా యొక్క ఉద్దేశం ఏంటంటే మీలో ఏబుల్ గారితో పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ మీకు ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి, లేకపోతే ఆయన సేవతో ఉన్నటువంటి పరిచయాన్ని ఇక్కడ మీకు చెప్పే విధంగా చేయాలనేటువంటిది మా ఆశ. కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి రా వచ్చి చెప్పాలని అంటే అది సాధ్యపడేటువంటి పని కాదు. తర్వాత సమయం మేము 5:30 ప్రారంభించాం, దీనిలో చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇప్పటికి 8:30 అయింది, కానీ 8 గంటల కాకపోవడమే ఖమ్మం జిల్లా నుంచి ఎక్కడ నుండో వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు ఇక్కడ ప్రియులు, కొంతమంది ఒకళ్ళిద్దరు మాట్లాడారు. వాళ్ళంతా కూడా మధ్యలోనే వెళ్ళిపోయారు, ఎందుకంటే బస్సు ఇప్పుడు తీసుకుంటే కానీ వాళ్ళు కనీసం 8:00 ఆ తర్వాత 11:00 కానీ వాళ్ళు ఇంటికి చేరుకోలేరు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నందు వల్లే మేము 5:30 స్టార్ట్ చేయవలసి వచ్చింది. మేము 8:30 మేము ఈ యొక్క సభను ముగించేస్తున్నాం, కాబట్టి మీరు ఎవరికి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. మీరందరికీ సమయాన్ని సానుకూలపరచుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా దూరం నుండి వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం తీసుకోండి. ఇప్పుడు మీ అందరికీ కూడా టీ సర్వ్ చేయబడుతుంది, ప్రతి ఒక్కరు కూడా టీ తీసుకున్న తర్వాత వినండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.